విషయం రేపు ప్రశ్న అడిగారు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో శరణాగతి గురించి చెప్పారు, కానీ బుద్ధిగా ఏమన్నా అంటే ఈవెన్స్ హ్యాపన్, డీడ్స్ ఆర్ డన్, బట్ దేర్ ఇస్ నో ఇండివిజువల్ డూయర్ అన్నారు. రమేష్ అని ఏమని చెప్పారంటే గాడ్ విల్ కి ఇండివిజువల్ డూయర్షిప్ ను సరెండర్ చేయాలని చెప్పారు. ఈ సందర్భంలో శరణాగతి గురించి మీరు నాలుగు మాటలు చెప్పాలనేది ప్రశ్న. బుద్ధి ది ట్రూత్ సెంటర్ ఇన్ లైఫ్, మోస్ట్ యూనివర్సల్ అండ్ ఇంటర్సనల్. మీరు ఇంటర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలంటే బుద్ధుల్లోనే చూడాలి. ఆయన రూపాయి గారు నామానికి కూడా అక్కడ ప్రాముఖ్యత ఇవ్వలేదు. అసలు మనిషి బంధించడానికి కారణం బంధింపడటానికి కారణం పరవాళ్ళు కాదు, మీ రూపం మీ నామం అదే మాయ. ఈ రూపనామాల్లోనే మాయంతా ఈశ్వరుడు క్రియేట్ చేశాడు. అంటే మాయంతా ఎక్కడో లేదు, మన మనసులో ఉంది. అసలు మనసుకే మరొక పేరు మాయను. మనసులు మాయన్న మనసులు మాయ అంటారు, అవిద్య అంటారు, అజ్ఞానం అంటారు. అని ఇక్కడికే మాటలు చమత్కారం. ఆ ద్వైతంలో ఎక్కడా సుఖం కానీ శాంతి కానీ ఆనందం లేదు. దెర్ ఇస్ హ్యాపీనెస్ అండ్ దెర్ ఇస్ పీస్ ఓన్లీ ఇన్ అద్వైత. ఆ భేద బుద్ధి ఉన్నంతకాలం ఎవరికి సుఖం దొరకదు, అన్వేషించినా పట్టుకోవడం కష్టం. అదే రమణ స్వామి గారు కూడా అక్షరమణమాలలో నీవు నేను అనగా నిత్య ఆనందం అదముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచరన్నారు. అంటే నేను వేరు, నేను వేరు, వేరనే తలంపులు, రెండు తలంపులు పూర్తిగా అణిగిపోతేనే కానీ నా హృదయంలో ఆనందం నాకు అందదాను. ఆ స్థితికి ఆనంద స్థితిని అందుకోవాలంటే, ఆ సుఖస్థితిని అందుకోవాలంటే, సుఖ సముద్రంలో ఊగిసలాడాలంటే నువ్వు వేరు నేను వేరే అనే భేద బుద్ధి అంతరించే తీరాలి. ఇంకో ఆల్టర్నేటివ్ కాదు. ఈవెన్స్ హ్యాపెన్, దీస్ ఆర్ డన్, బట్ దేర్ ఇస్ నో ఇండివిజువల్ డూయర్. ఇక్కడ బుద్ధిని చెప్పింది నూటికి నూరు పాళ్ళు సత్యం. ఈ శరణాగతి తత్వం అసలు ఇక్కడ సమస్య ఎక్కడ వస్తామంటే, మనం లేని ఈశ్వరుడు అక్కడే ఉన్నాడు. ఆ ఈశ్వరుని తెలుసుకునే వరకు ఆయన ఉన్నాడు, మనం ఉన్నామనిపిస్తుంది. ఈశ్వరుని తెలుసుకున్నాక తెలుస్తుంది మనం లేము అని. అంచేత వేరు భావన ఉంది కాబట్టి, భేద భావన ఉంది కాబట్టి అంతవరకు ఈశ్వరుడి మాట వినమని చెప్పారు. అది ఇప్పుడు మనకు వేరు బుద్ధి ఉంది, భేద బుద్ధి ఉంది, డూయర్షిప్ ఉంది. డూయర్షిప్ అంటే కర్తృత్వం. అంటే నేను మాట్లాడుతున్నాను, సాధించాను, అది సాధించాను, ఇది సాధించాను. అవి సాధించడానికి ఇది ఎవడి ఉంటే కదా, మనం ఉంటే మనం ఏదైనా సాధించామని చెప్పడానికి, సాధించలే ఏదైనా చెప్పడానికి, మనం ఉంటే సాధించామని మనం లేము. అంటే ఈశ్వర ప్రణాళిక పెడితే జరుగుతూ ఉంటుంది అంతనం. ఈశ్వరుడికి ప్రణాళిక ఉంటుంది, ఆ ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంటుంది ప్రతిదీ. అయితే మనకు ఇష్టం ఉందా జరిగింది ఇష్టం లేదా అనేది వేరే విషయం. మనం అనుకున్న ప్లాన్లు జరగవు. ఈశ్వరుడు అనుకున్న ప్లాన్ల చేతిలో మన ఊరికే బొమ్మలు ఉంచి వేరాలు షాడోస్. మనం ఏదో డ్రామాలో యాక్ట్ చేసినట్టే స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతున్నాం. మన యాక్షన్ అయిపోయిన తర్వాత బయటికి పొమ్మంటారు, మన స్టేజ్ మీద దిగి బయటికి పొమ్మంటారు. యాక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో 10 నిమిషాలు కూర్చుంటామండి, యాక్ట్ చేస్తే కుదరదు బయటికి పొమ్మంటారు. అలాగే ప్రపంచం కూడా ఒక నాటకశాల. ఏదో మన మన పాత్రలు మనం పోషిస్తాం, పోషించిన తర్వాత ఒక క్షణం కూడా ఉంచరు. అలాగే మన ముఖ్యమంత్రి గారు చనిపోతే పైలట్ గారు కాశీ వచ్చారు, అంటే ఆ పైలట్ తండ్రి గారు అస్థికులు కలపడానికి వచ్చారు. మా కోడలు చెప్పిందండి, ఈ అస్థికులు మీకు చూపించి గంగానదిలో నిమజ్జనం చేయమని. వాళ్ళు మా పైలట్ గారు అబ్బాయి వచ్చాడు, పైలట్ గారు తమ్ముడు వచ్చాడు, పైలట్ గారు తండ్రి అక్కడ పాపం మేము అక్కడ ఉన్నా వెతుక్కుంటూ కాశీ వచ్చారు అస్థికులు కలపడానికి. ప్రధానంగా ఆ తల్లిదండ్రులకు ఏదో బాధ ఉంటారన్నమాట, ఇలా జరిగిందండి అది చెప్పారు. మా ఊరు సెలవులు ఉంటే ముఖ్యమంత్రి గారు బలవంతాన్ని రమ్మన్నారంటే ఆయన సెలవు ఆ రోజు నాడు డ్యూటీలో లేడని ఏదో చెప్పారు. ఏమంటే ముఖ్యమంత్రి గారు ఎవరు, మీ అబ్బాయి ఎవరు? అలా ముఖ్యమంత్రి గారిలో స్వభావం ఉంది, ఎవరికైనా చెడ్డ చేయాలని ఆయనకి ఆ చెడ్డ చేసే వరకు నిద్ర పట్టడానికి, అలాగే ఎవరికైనా మంచి చేయాలని మంచి చేసిన తర్వాత నిద్రపోతాడు. చెడ్డ చేసిన వేగంగా చెడ్డ చేసేయటం అలవాటానికి, ఏ పనైనా వేగంగా అది ఒక అలవాటానికి. వాతావరణం బాగోలేదని చెప్పినా అక్కడికి ఏదో రచ్చబండ ఏదో కార్యక్రమం, ఆ రచ్చబండ దేనికంటే ముఖ్యమంత్రి గారు ప్రజల కష్టకాల బాధ వస్తున్నారని. దిస్ ఈజ్ ఇండివిజువల్ లైఫ్, దిస్ ఈజ్ పర్సనల్ లైఫ్, దిస్ బాడీ బాగుండవు. ఎక్కడ ఉంది రోగం అంతా ఇక్కడ, అదేం అర్జెంట్ ఏం కాదు. పోనీ అక్కడ దూరం ప్రైమ్ మినిస్టర్ రావటలేదు. ఆ రచ్చబండ కార్యక్రమం ఏంటంటే ఇంత చేస్తే మీకు బియ్యం అమ్ముతున్నాయి, 1500 బియ్యం అమ్ముతాయి, 2 రూపాయల బియ్యం. మీరు సారా తాగేసి శుభ్రంగా పాడైపోండి, రోగాలు వస్తే రండి, మేము వైద్యం చేస్తాం, ఇది ప్రభుత్వం చెప్పు. ఆ రచ్చబండ కార్యక్రమం ఏంటి, మీకు నేను బియ్యం అంతున్నాయి, 1500 అంతున్నాయి, ఇదే అంతకన్నా కాదు. అదేం అర్జెంట్ మీటింగ్ ఏం కాదు. అయితే భగవంతుడు గీతలు ఏం చెప్పాడంటే నేను కాల రూపంలో ఉన్నానని చెప్పాడు. నేను పైలట్ గారి తండ్రికి ఏం చెప్పానంటే ఒక కాలం ఆయన ముఖ్యమంత్రి చేసింది, ఇంకో కాలం అదే కాలం ఆ ప్రవాహంలో కాలం తీసిపోయిందారు. ఏదో మీ అబ్బాయిని పిలిచారు, మా అబ్బాయి సెలవులో ఉండగా బలవంతాన్ని పిలిచారు వెళ్ళారని మీరు ఏదో అంటున్నారు. ఈ మాటలన్నీ మనం చెప్పుకోవడానికి పనికి వస్తాయి. అది ఆ ప్రారంభాన్ని బట్టి ఒక 5 మంది జయించారు. ఆ హెలికాప్టర్లో 5 మంది సిద్ధమయ్యారు. ఒక ఊళ్ళో ఐసీఎస్ఓ, ఒక ఆయన, ఇంకోడు పైలట్, ఇంకోడు కో పైలట్, ఇంకోడు ఎవడు గన్మ్యాన్, అక్కడ ఎవడో 5 గారు సిద్ధాన్ని సమిష్టి ప్రారంభము అంటారు. ఆ ఇంట్లో వాళ్ళు చేరే వాళ్ళు కూడా సమిష్టి ప్రారంభం. కొంతమంది ఒక ఇంట్లో చేరుతారు, కొంతమంది ఇష్టంగా ఉంటారు, రోజు తిట్టుకుంటా ఉంటారు ఒకళ్ళొకళ్ళు. ఆ ఇంట్లో వెళ్ళారు వీళ్ళు, పూర్వజన్మలో శత్రువులు ఇక్కడ ఇంట్లోకి వచ్చారనిపిస్తుంది మనకు. ఆ విరోధులు బయట ఎక్కడ, ఇంట్లో వాళ్ళే విరోధులు. కొంతమంది ఆ ఇంట్లో వాళ్ళు ఇష్టంగా ఉంటారు ఒకళ్ళు అంటే ఒకళ్ళు, ఒక మాట మీద. కొంతమంది ఆ ఇంట్లో వాళ్ళు ఒకళ్ళని పేచీలు, రోజు పేచీలు మనం చూస్తే అనిపిస్తుంది వీళ్ళు కుటుంబ సభ్యులే, లేకపోతే పూర్వజన్మలో విరోధులు అందరినీ భగవంతుడు ఇక్కడికి చేర్చాడు అంటారు. దాన్ని సమిష్టి ప్రారంభం అంటారు. సమిష్టి ప్రారంభం అంటే కలిసి చచ్చిపోవటం. ఏంటది అంటే వాళ్ళు వాళ్ళు ఒకేసారి చచ్చిపోవాలి. అది ఈశ్వర ప్రణాళిక, ఈశ్వర ప్రణాళిక. వాళ్ళు ఒకేసారి చనిపోవాలి అలాగా, అది ఈశ్వరుడు నిర్ణయించాడు. ఈశ్వరుడు నిర్ణయించాడు. అంచేది మీ అబ్బాయి కూడా వాళ్ళతో వాడు చనిపోయాడండి. మనం చెప్పుకునే మాటలు కాలక్షేప మాటలు. ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు, మీ అబ్బాయి వెళ్ళారు. ఇప్పుడు ఈశ్వరుడు యొక్క ఇక్కడ కలెక్టర్ గారి ప్రశ్నకి సమాధానం ఎక్కడో వస్తాను. అసలు మనం లేము, అసలు మనం లేము, ఉన్నది ఈశ్వరుడు. కానీ మనం ఉన్నామనుకుంటున్నామా లేవనుకుంటున్నామా అక్కడే కొంప మునిగిపోతాను. లేవనుకుంటే సమయం, అది బుద్ధుడు ఏమంటున్నాడో దాని మీద నిలబడి టీచ్ చేశాడు. దేర్ ఇస్ నో ఇండివిజువల్ డోయర్. ఇంకా అక్కడి నుంచి చెప్పేశాడు కదా, ఇక్కడ నేను అది సరైన ఎడుగు అని ఇక్కడ భగవద్గీతలో చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే నువ్వు లేవని ఆయనకి తెలుసు, కానీ మరి కొంప మునిగిపోతాను. మనం ఉన్నాం అనుకోవడం మనం మానం. పోనీ మనం ఉన్నాం, దేవుడు కూడా ఉన్నాడు అనుకుంటే పర్లేదు. దేవుడు లేడు మనం ఉన్నాం అనుకుంటున్నాం, ముదిరిపోయింది అందరూ, పెద్ద అందరూ ముదిరిపోయారు. అందరూ కూడా ముదిరిది అందరూ, ఎందుకు ఎందుకు తెలివి తక్కువ ఎవరు కనపెట్టాలి, ఒకళ్ళకంటే ఒకళ్ళ ముదిరుడు. పోనీ మనం ఉన్నాం, దేవుడు ఉన్నాడు అనుకుంటే పర్లేదు, దేవుడు లేడు మనం ఉన్నాం అనుకుంటున్నాం. అంటే అంత అజ్ఞానం బలిచిపోయి ఉంది. అంచేత ఏమన్నా ఉన్నావు అనుకుంటున్నావు, అంచేతున్నావు. నువ్వేం చేస్తావంటే ఇప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా ప్రాణాలకే నడుస్తుంది, నా ప్రాణాలకే నడుస్తుంది. ఇది శరణాగతి అంటే ఏంటంటే నా ఇష్టాన్ని నీ ఇష్టం చేసేసుకో. ఇక్కడ శరణాగతి నా ఇష్టాన్నే నీ ఇష్టం చేసేసుకో. నీకు సొంత ఇష్టాలు ఏమొద్దు, సొంత భావాలు వద్దు. దేవుని ఇష్టమే మన ఇష్టం. ఆయనకి ఏది ఇష్టం అయితే మనకు అదే ఇష్టం, ఆయన ఏది అది ఇష్టం అయితే మనకు అదే ఇష్టం. ఆయన చేయమని పని చేయటం, వద్దని పని మానేయటం, ఇంకెందుకన్నా ప్రశ్న అక్కర్లేదు. డూసు డోంట్స్ ఉన్నాయి. గీతలు ఏం చెప్పాడు, ఇది చేయమని చెప్పాడు, ఇది వద్దని చెప్పాడు. దాని మీద తర్కం వద్దు మనకి. ఈ గోడ పక్కన ఏముందో తెలియదు మనకి తర్కం ఏంటంటే, మనకి తర్కం ఏంటి, గోడ పక్కన ఏముందో తెలియదు, పూర్వజన్మలు ఎక్కడ ఉన్నామో తెలియదు, రాబోయే జన్మలు ఎక్కడ, రేపేం జరుగుతుందో తెలియదు, ఇంకో గంటలో ఏం జరుగుతుందో తెలియదు. మనం ఏ పాటి వాళ్ళం, వాట్ ఈజ్ మ్యాన్స్ లైఫ్ కంపేర్ టు ఎటర్నిటీ, ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఒంటి మీద ఏమి రాసిందో తెలియదు, ఏ రోజుకి వస్తుంది ఏం వస్తుందో తెలియదు. అంచేత నువ్వు కూడా ఉన్నావు అనుకుంటున్నావు, అంచేత నువ్వు ఉన్నావు అనుకుంటున్నావు, నేను ఉన్నాను అనుకుంటున్నావు. అంటే నీకేం సొంత ఇష్టాలు వద్దు, సొంత నా ఇష్టమే నీ ఇష్టంగా చేసుకో, నా సంకల్పాన్ని నీ సంకల్పంగా చేసుకో. నీకు సొంత ప్లాన్లు వద్దు, నా ప్లాన్లో భాగంగా ఉండు, ఓ పని ముట్టుగా ఉండరు, అది ఇక్కడ శరణాగతి. ఇప్పుడు పైలట్ గారి తండ్రి ఈశ్వర సంకల్పాన్ని అంగీకరించాలనుకున్నాం, కానీ దుఃఖం రాదు. అంటే ఈశ్వరుడి నిర్ణయం ఎలా ఉంది, మనం ఇంకా చేసేది ఏమీ లేదు. ఈశ్వర నిర్ణయం అలా ఉంది, మన అది దైవం. అదేంటది దైవం, ఏది ప్రారంధమే విధాని ఏదో. అసలు దానికి మంచి మర్యాద అయిన మాట ఏంటంటే దైవ నిర్ణయం, దాని ఏదో ప్రారంధమే విధాని మన వాళ్ళు ఎలా చెప్తా ఉంటారు. అది దైవం. అదేంటది దైవం, దైవ నిర్ణయం అలా ఉంది. అసలు మనం లేము, ఉన్నామని అనుకుంటున్నారు కాబట్టి నాకు శరణాగతి చేయమంటున్నాడు. బుద్ధి ఏం చెప్తున్నాడంటే అసలు ఉన్నామని అనుకోవటం వదిలేదన్నాడు అన్నది. అది నిజంగా లేవు కాబట్టి, నువ్వు నిజంగా లేవు కాబట్టి ముందు అది వదిలేదు. నువ్వు వదిలేయవలసింది వదిలేస్తే ఉన్నది ఏదో ఉన్నట్టు వ్యక్తం అవుతుంది. నీకు అర్థం, నువ్వు వదిలేయవలసింది వదిలేస్తే ఉన్నది ఏదో ఉన్నది ఎలాగ పోదు, ఉన్నది ఎలా పోదు. నువ్వు కాని నువ్వు ఏదైతే కాదు అర్థమైతే నువ్వు ఉన్నదేదో ఉన్నట్టు నీకు వ్యక్తమవుతుంది. తర్వాత ఇక్కడ బుద్ధుడి ఇంటర్సనల్ లైఫ్, మన పూర్వపు రాజులు రాజ్యాన్ని విడిచిపెట్టేటప్పుడు వెనకాలకి ట్రైనింగ్ ఇచ్చి అన్ని చేసి ఆ రాజ్యాన్ని పరిపాలించుకోరు. అబ్బాయి నేను ముసలిని అయిపోయాను, ఏదో అక్కడ ఏదో జపం చేసుకుంటాను వెళ్ళిపోడు. వృద్ధులు రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాక రాజ్యం తాలూకు తలంపు లేదు. మనకు హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చాక రోజుకి 10 శరీరమేమో అరుణాచలం, మనసు హైదరాబాదు. ఎక్కడైతే కట్టి ఉందో అక్కడ మనసును ఉంచలేకపోతున్నాం మనం. మనసు హైదరాబాద్ ఉంటుంది, కట్టేమో ఎక్కడ ఎక్కడ ఉంటుంది, అవినాచలంలో ఉంటుంది. మన కట్టిన హైదరాబాద్ నుంచి మనసు అవినాచలం ఉంచడం మంచిది. అంటే బుద్ధుడు ఆ శరీరం చనిపోయినప్పుడు మీ శరీరం ఆయనకి మోషన్స్ పట్టుకుని చనిపోయాడు. మీ శరీరాన్ని ఏం చేయమంటారని ఆనంద్ అడిగాడు ఆయన చవితమ్ముడు. శ్మశానం లేకుండా గ్రామం ఉండదు. ఈ శరీరం ఈ గ్రామంలో చనిపోయిన వాళ్ళందరినీ ఏ శ్మశానాలు అయితే దహనం చేస్తున్నారో బుద్ధుని కూడా ఆ శ్మశానంలో దహనం చేశాను. బుద్ధుడు లోకంలోకి వచ్చాడు, కొంతకాలం ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయాడు, పలానా చెట్టు కింద పుట్టాడు, పలానా శ్మశానంలో చనిపోయాడు అని కూడా ఈ లోకానికి గుర్తు అక్కర్లేదన్నాడు. మోస్ట్ ఇంపర్సనల్ లైఫ్. మీరు ఎక్కడైనా రేవు కట్టిస్తే ఇంకేముంది, ఇంకా ప్రపంచాన్ని అందరికీ తెలియదు. రేవు చాలు, ఎవరికైనా 10 రూపాయలు చందాలు ఇస్తే దేశం అంతా తెలిసిపోవాలి. ఆ గోడ నిండా మీ పేరులో ఉండాలి. ఈ మధ్యన జిన్నీళ్ళలో సుబ్రహ్మణ్య స్వామి బొమ్మడు చేయించారు. వాళ్ళు ఆ చేయించిన వాళ్ళు మొన్న వచ్చి చేయించినారు, నీకు 500 ఇస్తాం, 1000 ఇస్తాం, నా పేరు ఎక్కడ రాస్తారు? ఆ భావన విడిచిపెట్టేస్తే దేవుడి మాట చూద్దాం. ముందు అది విడిచిపెట్టమని బుద్ధుడు చెప్పింది. ఇది 1000 రూపాయలు ఇస్తాయని ఇది పేరు ఎక్కడ రాస్తారో మమ్మల్ని చెప్పమంటున్నాడు. ఎంతమంది అని పేర్లు రాస్తా ఉండే మేమని ఆళ్ళంత అంటే అయితే వెళ్ళిపోమని చెబుతున్నారు. అంటే వాళ్ళకి దేవుడు కావాలా, వీళ్ళు అహంకారం కావాలా? అది ముందు పోగొట్టుకోండి అన్నాడు బుద్ధి టీచింగ్లో మేన. అంటే మనం పాడైపోవడానికి కారణం ఏంటంటే మన రూపబుద్ధి, నామబుద్ధి, ఈ రెండు విడిచిపెట్టేయాలి మనం. ఈ రూపబుద్ధి నామబుద్ధిని పచ్చడ చేసేయాలి. ఆ రెండాటిలు ఏం చేయాలి? ఆ రూపబుద్ధిని నామబుద్ధిని పచ్చడ చేయటమే సాధనం. అంటే జీవితం అంత త్యాగమయ జీవితం గడిపి రాజ్యాన్ని విడిచిపెట్టొచ్చి అలసి ఈ ప్రపంచంలోకి వచ్చేది పేరు గురించి కూడా అక్కర్లేదట లోకాలకు. అంటే ఇంపర్సనల్ లైఫ్, దేర్ ఇస్ నో ఇండివిజువల్ లైఫ్. అసలు అది యూనివర్స్ గాడ్లో కలపడానికైనా, యూనివర్సల్ స్పిరిట్లో కలపడానికైనా, యూనివర్సల్ ఐలో కలపడానికి, అలా ఇండివిజువల్ ఐ లేకుండా ఏం కల్పిస్తాడున్నాడు? ఇక్కడ మన వాళ్ళు ఏం చెప్తున్నారు? నేను పరమాత్మలో కలపండి, మేలును పరమాత్మలో కలపండి, మేలును పరమాత్మలో కలిపేది కలిపేయండి, అష్టక్రియలు గంగా నదిలో కలిపినట్టు నేను పరమాత్మలో కలిపేయండి, కలిపేయండి అన్నారు. కలిపేది అని బుద్ధుడు చెప్పేది, నువ్వు ఉంటే కదా అంటారా, కలపడానికి నువ్వు లేవు కదా, ఇంకెక్కడ కలుపుతావని నేను గాలితో దెబ్బలాడతానండి. నువ్వు ఉంటే, నువ్వు లేకుండా ఎక్కడ కలుపుతావని, నువ్వు లేవు అసలు. మన వేదాంతం కలిపేయని కలిపేయని ఉంటే కదా కలపడానికి. ముందు ఏదైతే లేదో అది లేదని తెలుసుకోండి. ముందు ఏదైతే లేదో అది లేదన్నట్టు తెలుసుకుంటే కానీ మీకు ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తం కాదు. ఇంకా విమర్శించే జనం ఉంటారు. మనం మాకు విశాఖపట్నం వెళితే ఓ పెద్ద మనిషి ఏమంటున్నాడంటే, ఏమన్నా బుద్ధుడు ఆడి తండ్రికి జబ్బు చేసింది, దెబ్బ చేసినప్పుడు వెళ్ళి చూసి వచ్చాడు అని అంటున్నాడు. వీళ్ళందరూ రంధ్రాన్ని వేసకు వీళ్ళు ఏమంటారు? రంధ్ర ఎక్కడ బొర్రులు ఉంటా బొర్రు చూస్తా అంటారు అన్నమాట. దానికేంటి పోనీ వెళ్ళి వెళ్ళి చూసి వచ్చాము. అది కాదండి, ఇప్పుడు మనకి ఇలా ఇక్కడ దొరద పెడుతుంది, ఇక్కడ ఇలా గోక్కుంటాం, ఇలాగా గోక్కుంటాం. ఆ టైంలో సమీపంలో ఉన్నాడు మీ తండ్రి గారు మనకి చూడాలి ఉందని చెప్పారు బుద్ధుడిని. వెళ్ళి చూసి వచ్చారు, అందరూ ఆక్షేపణే ఉండదు. అందరినీ ప్రేమిస్తున్నాడు కదా, అందరినీ ప్రేమి యూనివర్సల్ అంతా ప్రేమించాడు, తండ్రి విరోధేది కదా, వెళ్ళి చూసి వచ్చాడు, అందులో ఆక్షేపం లేదు. ఈ మామూలుగా అజ్ఞానంలో కూలిపోయిన మనుషులు అది కూడా ఆక్షేపణ కింద చూస్తారు. తర్వాత ఆచార్యులు వారు ఉన్నారు, ఆ చలిని దహనం చేశారు. గాయం చేస్తే ఆ ఊళ్ళో ఆ కుటుంబం వాళ్ళు అన్నారు నీతో మాట్లాడడం నీకు నిప్పేవో మనసు లేదు, వాళ్ళు నేను ఇక్కడ ఉంటే కదా నీకు నిప్పేవడానికి మనసు లేకుంటాడు. నేనే పని మీద వచ్చాను ఇక్కడికే, నేను మా తల్లిని దహనం చేయడానికి వచ్చాను, నాకు నిప్పేమో మంచి నీళ్ళు ఉంటాను కదా, నేను కాలడీలో ఉంటే కదా, నేను అది నేను ఉంటే కదా ఇక్కడ మీరు నాకు నిప్పి ఇవ్వకపోవడానికి మంచి నీళ్ళు ఇవ్వటం మంచి నీళ్ళు ఇవ్వకపోవడానికి అని ఆచార్యులు వాడు భేదవాడు కడే అంతర్గతం రాస్తుంది. ఆ కృష్ణుని గుడి వాళ్ళగా చెప్పాడు, ఆచార్యులు ఒకరికి చెప్పాడు, ఆ కృష్ణుని గుడి మీరు ఎవరైతే పూజ చేసుకున్నారో తరతరాలు తెరండి తెరండి, మీరే తెరండి, ఎవరికి ఎవరికి ఇవ్వాల్సిన దానికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన కారణంగా రాలేదు. అంటే దేవతల్ని పెద్దల్ని మనం విమర్శించకూడదు. మీ ఇంట్లో ముసలివాళ్ళని కూడా మీరు తిట్టకూడదు. మీ ఇంట్లో ముసలివాళ్ళు ఎవరున్నారనుకోండి, నువ్వు మాకేం ఇవ్వలేదు పిండా కూడి పెడుతున్నావు అలా అనుకోవడం, నువ్వు మాకేం ఇచ్చావు ఏం ఇవ్వకుండా మీకు అన్నం పెడతావు ఇటువంటి మాటలు మీ ఇంట్లో ముసలివాళ్ళు ఉంటే అనకండి. దేవతల్ని పెద్దల్ని ఇంట్లో వృద్ధుల్ని తిట్టకూడదు. మీరు ఏదే తింటే అదే పెట్టండి, పోనీ అదనంగా పెట్టద్దు. మీరేది తింటే అదే పెట్టండి, కానీ పెద్దల్ని దేవతల్ని తర్వాత ఇంకేవాళ్ళని అదే ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళని విమర్శిస్తే మీకున్న సంపాదించుకున్న దానికి జ్ఞానం అంతా పోతుంది. ఎవరు అది అశాంతిగా చచ్చిపోతారనుకోండి, మీరు వేధిస్తూ ఉంటారు కదా, తర్వాత ఎప్పుడోకప్పుడు అశాంతాలకు బాధ అనే మీకు వచ్చారు. శాస్త్రం ఏముందంటే పెద్దల్ని దేవతల్ని వృద్ధుల్ని మన నీకేంటి ఆ బుద్ధిని అంటుండే, ఆ బుద్ధిని జీవితం అంతా మర్చిపోయి త్యాగం అయింది. అదేవేళ నాన్న చూసిస్తే నాన్న చూసిస్తే ఏముంది ఇక్కడ అని పిచ్చగా ఇంక అందరూ తయారవుతున్నారు. ఇలాగ ఆయన చూసి కొంతమంది గురువు జనం అసలు ఎందుకే ఎందుకు చెబుతున్నాయంటే మన బుద్ధిని మనం బాగు చేసుకోవాలనే తలంపు కూడా ఇంతవరకు లేదు. అది బాగవుతుందా లేదా వదిలేదు, మన బుద్ధిని మనం బాగు చేసుకోవాలి, వచ్చిన పని అదే, దానికి మించిన పని దాని బుద్ధిని బాగు చేసుకోవడం కంటే మించిన పని లేదని అసలు లేదు మనకు. అలాగే స్వామీజీ ఉన్నారు దక్షిణేశ్వరం బీరుల మట్టిలో ఉంది, బీరుల మట్టి ఎవడో దానం చేయలేదు, మొత్తం ఆయనే కొన్నాడు. ఎవరు వివేకానంద కొన్నాడు బీరుల మట్టి, ఆ గ్రౌండ్స్ అన్నీ ఆయనే కొన్నాడు, అమెరికా డబ్బు తెచ్చి ఏదో కొన్నాడు, తర్వాత ఏదో కట్టేది. ఆయన ఎలా విమర్శించారంటే విమర్శించాడు, వాళ్ళ అమ్మకి ఎప్పుడూ 10 రూపాయలు ఇచ్చాడు, వాళ్ళ అమ్మకి 10 రూపాయలు ఇస్తే విమర్శించండి. ఆయన ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళ అమ్మకి ఎప్పుడున్నా 10 రూపాయలు, వాళ్ళ అమ్మమ్మ బతుకుంది చాలా కాలం, మరి అప్పుడు కుటుంబ పరిస్థితి ఏంటో మనకు తెలియదు కదండి. వాళ్ళ అమ్మ వివేకానంద అమ్మమ్మ వివేకానంద దగ్గర అమ్మ దగ్గర ఉండిపోయిందండి. అంటే ఆవిడ ఆధారం నాకు, మరి ఆవిడ కొడుకులు ఉన్నారో లేదో మనకు తెలియదు, ఇక్కడే కూతురు ఇంటికాడ ఉండిపోయింది. దాని నిమిత్తం తల్లికి ఎక్కువ ఖర్చు అవుతామని కొంచెం ఇచ్చేవాడు ఎప్పుడైనా 10 రూపాయలు, వివేకానంద 10 రూపాయలు ఇచ్చేయండి, దానికి సంబంధం ఏంటి? ఆయన చేస్తాడు అలా చాలా మందికి ఇచ్చాడు, పోయిన తల్లికి కూడా 10 రూపాయలు ఇచ్చి. అంటే ఎందుకు చేస్తున్నాయంటే మన పాడైపోయిన మనసులకు ఇది గుర్తు. ఆ తల్లి కూడా కన్నా కూడా దేవుడు ఉన్నాడు కదా, నువ్వు నీ తల్లినే చూడలేనప్పుడు దేశాన్ని ఉద్ధరిస్తావు నువ్వు. ఒకసారి పరమాచార్య అన్నాడు మద్రాసులో, ఓ రెవెన్యూస్ పెట్టడం కానీ ఆయన దానికి మంత్రి ఏమని వచ్చాడు. మంత్రి ఏమని వస్తే పరమాచార్య అన్నాడు, ఏరే బాబు మీ అమ్మతోట మాట్లాడి ఎంతకాలం అయిందంటే 16 సంవత్సరాలు అయింది అన్నాడు. ఆ రెవెన్యూస్ పెట్టడం కానీ ఏమన్నారంటే, నువ్వు నా దగ్గరికి మంత్రి ఏమని వచ్చావు, మీ అమ్మతోటి మాట్లాడి ఎంతకాలం అయిందో 16 సంవత్సరాలు అయిందని మా అమ్మతో మాట్లాడన్నావు. ఇప్పుడు మీ అమ్మతోటి మాట్లాడి 16 సంవత్సరాలు అయింది, ఇప్పుడు నాన్నేమో మంత్రి ఏమని వచ్చావు, నువ్వు మంత్రం ఇస్తే నీకు గురి అవుతాను, మీ అమ్మనేదో నీకు చేరా గురి, మంత్రం ఇచ్చాక మా అమ్మ మీ అమ్మను నువ్వు ఎలా చూస్తావు, నన్ను కూడా ఎలా చూస్తావు, బయటికి బొమ్మన్నాడు. నీకు మంత్రం ఏంటరా బయటికి బొమ్మన్నాడు. పైగా మంత్రం కోసం నా దగ్గర సిద్ధమయ్యావు నువ్వు. ఒకవేళ నా దగ్గరే మంత్రం పుచ్చుకోవాలని కోరుకుంటే నువ్వు 1 సంవత్సరం మీ అమ్మతోటి మాట్లాడి మీ అమ్మను ఆధారంగా చూసి తర్వాత సిద్ధమవు ఇక్కడికన్నాడు. ఒకవేళ నా ద్వారానే నువ్వు మంత్రం పుచ్చుకోవాలనుకుంటు, ఇది పరమాచార్య దగ్గర నేను ఉండగా అక్కడ శివ విష్ణు కంచి శివ కంచి అనే కంచిలో 2 కంచెలు ఉన్నాయి. అక్కడ కొంతకాలం ఆయన విష్ణు కంచి దూరంలో ఉండేవారు, ఒక చిన్న గుడి చేసుకుని పరమాచార్య అక్కడ జరిగిన సంఘటన చెప్తున్నాను. వాళ్ళ అమ్మతో మాట్లాడి 16 ఏళ్ళు ఏంటంటే నీకు మంత్రం కావాలట్లేదు. ఎందుకంటే కలెక్టర్ గారు ప్రెసిడెంట్ దగ్గర రావాలి కదా మనం. అంటే నువ్వున్నావని అనుకుంటున్నావు, శరణాగతి కూడా అంత తేలిక కాదు. శరణాగతి ఆత్మజ్ఞానం ఎటువంటిదో శరణాగతి పొందిన వాడికి మిగిలిన జ్ఞానమే. ఇంకా నేను మిగలదు. ఇప్పుడు రమణ మహర్షి గారు నేను నేనని చెప్తున్నారు చూడండి, ఆయన ఏం చెప్తున్నారంటే నీకు భగవంతుడు ఉన్నాడనే పూర్తిగా నమ్మకం ఉంటే ఆ నేను ఆయనకి ఇచ్చే, ఎవరికి? భగవంతుడికి ఇచ్చే. అది ఆయన సొమ్మ, ఆయన సొమ్మ నీది కాదు అసలు. ఎందుకంటే ఆయనలోంచి వచ్చింది కాబట్టి ఇది ఆయనకి ఇచ్చేయి. శేషం లేకుండా ఇచ్చేయి, శేషం లేకుండా ఇచ్చేయి. కాదు భగవంతుడి మీద నాకు నమ్మకం లేదంటే నీ తిరుగుతేటల వల్ల, నీ యుక్తి వల్ల నువ్వు సాధన చేసేది పోగొట్టుకో. ఎలాగైనా మొత్తం అవకరం పోవాలి. నువ్వు ఏ ఆపరేషన్లో, నువ్వు ఏ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నా నెల్లకన్ను పోవాలి. ఎక్కడ ఆపరేషన్ చేయించుకుంటావు చేయించుకో, ఆ నెల్లకన్ను వేసుకుని సిద్ధం అవ్వకం. అదొక అవకరం. అదేంటది? అలా ఇప్పుడు నేననే తలంపు కూడా ప్రతి మనిషికి అవకరం. అవకరం అని చెప్పి ఎవరు బాగుపడ్డాం అంటే బాహ్యంగా లేనా పొలాలు కొనుక్కోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, అది వేరే విషయం. ఇది ఒక అవకరం. ఇది అవకరం ఉన్నంతకాలం నీకు జ్ఞానం కలగదు. ఈ శరణాగతి కూడా అంత తేలిక కాదు. శరణాగతి కూడా చాలా మందికి శరణాగతి తేలిక అనిపిస్తుంది కానీ అని తేలిక కాదు. నువ్వు ఆ ప్రాక్టీస్ చేసేకొద్దీ అందులో ఇబ్బందులు తెలుస్తాయి, అందులో ఇబ్బందులు తెలుస్తాయి. ముందు మనం మొత్తానికి శరణాగతి చేయాలి కానీ కొంచెం కొంచెం నేర్చుకుంటే కొంతకాలానికి పూర్తి శరణాగతి నేర్చుకోవాలి. ఆ శరణాగతి చేయటం నేర్చుకోవాలి. అంటే ఈశ్వర సంకల్పమే నా సంకల్పం. ఈశ్వరునికి ఏది ఇష్టమైతే అదే నాకు ఇష్టం. ఈశ్వరుడు వద్దని చెబితే మానేస్తాను, ఈశ్వరుడు చేయమని చెప్తే చేస్తాను. మా అమ్మ మంచిదో అన, మా అమ్మ మంచిదవ్వచ్చు మంచిది కాకపోవచ్చు, ఈశ్వరుడు చూడమన్నాడు కాబట్టి చూస్తాను. అది శరణాగతి. మీ అమ్మ ఆ నెలలో బంగారం మీకేం ముట్ట చెప్పలేదు అనుకోండి, లేదా ఆవిడకి 10 రూపాయలు ఉంటే మీకేం ముట్ట చెప్పలేదు అనుకోండి, ఆ గొడవ వద్ద. ఈశ్వరుడు చూడమన్నాడు కాబట్టి నువ్వు చూడు. మీ అమ్మ చెడ్డదనుకో, చెడ్డదైతే నీకెందుకు? మరి చెడ్డదని నీకు అమ్మాయి కదా అంటే చూడని. ఒకవేళ నిజంగా మీ అమ్మ మంచిది కాదనుకోండి, గయ్యాడనుకోండి, చెడ్డది అనుకోండి, ఆ చెడ్డదైతే ఆ గొడవ నీకెందుకు? భగవంతుడు చూడమన్నాడు కాబట్టి చూడంతే. అలా ఎవడైతే ఉంటున్నారో అలాగే అది శరణాగతి అవుతుంది. అయితే శరణాగతి మీరు అనుకున్నాను తేలిక కాదు. అనుష్ఠానంలోకి వచ్చినప్పుడు, అనుష్ఠానంలోకి వచ్చేటప్పటికీ శరణాగతి. అంచేత ఇక్కడ కృష్ణుడు ఎవడంటే నువ్వు నన్ను శరణాగతి చేయమనంటే అర్థం ఏంటంటే నువ్వు నేను చెప్పినట్టు వింటే డూస్, నేను వద్దని పని నువ్వు మానే, చేయమని పని చేయకు, ఎదురు తిరక్కు, నేను ఎందుకు చెయ్యాలి ఇలాగనకో, ఇటు అలా చేస్తే నీకు శరణాగతి సాధ్యమై నువ్వేం చేస్తావంటే ఆ నేనులోంచి విడిగిపోతావు. ఆ నేనులోంచి అంటే నది వెళ్ళి సముద్రంలో కలిసినట్టు నువ్వు వచ్చి నాలో ఐక్యం అయిపోతావు శరణాగతి వల్ల. ఇది అది నీకు ఇష్టం లేదనుకో, ఈశ్వరుడు డౌటింగ్ తామస్సులు ఉంటారు కొంతమందికి. ఏ రోజుకి ఆ రోజు అనుమానం, ఎవరిని నమ్మరు అసలు. అంచేది నీకు దేవుడు ఉన్నాడా లేదా, ఉన్నాడా లేదా, ఈశ్వరుడు ఒక హయ్యర్ పవర్ ఉందా లేదా, ఒక యూనివర్సల్ స్పిరిట్ ఉందా లేదా, అలా భగవంతుడు ఉన్నాడా లేదని నీకు అనుమానం, ఏ రోజుకి రోజు అనుమానం వస్తే విచారణ చేసి అవకరం పోగొట్టుకో. నీ అంతటి నువ్వు అవకరం పోగొట్టుకోలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవకరం పోవాలి. మొత్తం ఏ రకంగా వెళ్ళినా అవకరం పోవాలి. విచారణ మార్గం ద్వారా కానీ, శరణాగతి మార్గం ద్వారా కానీ ఈ దేహగతమైన నేనైన అవకరం పోవాలి. ఈ దేహగతమైన నేను అనేది అది అవకరం అనుకుంటారని దాన్ని ఏదో బంగారంలా చూసుకుంటున్నాం మనం. బంగారంలా ఎందుకు చూసుకుంటున్నామంటే ఆ లోపలేమో అది అవకరం ఉంది, అది మనకు బంగారంలా కనిపిస్తాను. అవకరం అది, అది బంగారంలా కనిపిస్తాను కాబట్టి దాన్ని విడిచిపెట్టలేకపోతుంది. అది అవకరమే కానీ మన కళ్ళకి ఎలా కనిపిస్తుంది? అవకరంలా కనపట్టలేదు, బంగారంలాగా కనిపిస్తాను కాబట్టి అది దాన్ని విడిచిపెట్టలేకపోతుంది. అది బంగారం కాదు కానీ బంగారం వలె కనిపిస్తాం కాబట్టి దాన్ని విడిచిపెట్టలేకపోతాం. మనం కరెక్ట్ గా అడిగినప్పుడు ఏంటంటే ఈవెంట్స్ హ్యాపెన్ డీడ్స్ ఆర్ డన్ బట్ దేర్ ఇస్ నో ఇండివిజువల్ డోయర్. ఇది నూటికి నూరు పాళ్ళు సత్యం. భగవాన్ కూడా చెప్పారు నువ్వు ఉన్నావు అనుకుంటున్నావు కాబట్టి దాని బాబు నువ్వు లేవు అసలు, కానీ ఉన్నావా అనుకుంటున్నావు కదా చేరాని అని చదివాడు. అది కూడా ఒక తలంపే. నువ్వు ఉన్నావు అనుకోవడం కూడా తలంపే, అనుకుంటున్నావు కాబట్టి దాని శరణాగచ్చాయి. నిమిత్త మాత్రం భవ సవ్య సాచన్. నువ్వు అర్జున నువ్వుకే అలా చేతి ఆడిస్తా ఉండవు, బొమ్మలాగా ఎదురుకుండా ఉండు, చేయవలసిన పనంతా నేనే చేసిపోతా అన్నాడు. ఎవరు? కృష్ణుడు చెప్పాడు చేయవలసిన పనంతా నేనే చేసేస్తాను, ఊరికే చేతులు అలా ఆడిస్తా ఉండు, నువ్వు చేతులు అలా ఆడిస్తా ఉండు. ఇప్పుడు మనం కూడా మన ద్వారా ఏదైనా జరిగినా ఈశ్వరుడు చేసి పెట్టిదే కానీ అది తెలియకపోవటంలో. ఇప్పుడు బుద్ధుడు చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అలా జరుగుతుంది, అలాగా ఆ ఈవెంట్ తర్వాత ఈవెంట్ అలా జరిగిపోతూ ఉంటుంది. అది ఇక్కడ అది ఇక ఈశ్వరుడు అనే శబ్దం ఆయన వాడడం. ఎవరు? బుద్ధుడు వాడు ఈశ్వరుడు అనే శబ్దం. అయితే ఉన్నాడా ఉంటే మాట చూపించడమని చంద్రకాయ కంటే ఇటువంటి ప్రశ్నలు చేస్తారని ఆ ఈశ్వర శబ్దం వాడ్డాయి. అలాగనే ఉన్నాడని చెప్పడు లేడని చెప్పడు, లేకపోతే ప్రకృతి అనండి లేకపోతే నేచర్ అనండి, ఏదైనా ఓ పని అలా జరగాలంటే అలా జరిగిపోతా ఉంటుంది. బుద్ధుడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు అది కరెక్టే. అయితే నువ్వు అక్కడ నీ డోర్షిప్ సంబంధం లేక నువ్వు గాలి పీల్చుకుంటున్నావు, నువ్వు అనుకుని గాలి పీల్చుకుంటున్నావా, నడుస్తున్నావు, అడుగులు లెక్కెట్టుకుంటున్నావా, మీరు అర్థం అడుగులు లెక్కెట్టుకుంటున్నారా, మీరు గాలి పీల్చుకుంటున్నారు, ఆ గాలి ఎన్నిసార్లు పీల్చుకుంటున్నారు, ఇవన్నీ చూసుకుంటున్నారు మీరు? చూసుకోవడలేదు. మీరు ఎలాగే జీవితంలో మీరు గాలి ఎలా పీల్చుకుంటున్నారో అంత న్యాచురల్ గా మీ శరీరం ద్వారా ఏ పనులు అయితే జరగాలో జరిగిపోతూ ఉంటాయి. మీ శరీరం ద్వారా జరగడం ఏమన్నా జరగకూడదు, ఇంకా జరగదు. అది ప్రణాళికదే. ఈశ్వర శబ్దం అనేది బుద్ధుడు వాడడం. ఈశ్వర శబ్దం అనేది మన హిందువులు వాడతారు, ఈశ్వరుడు అంటారు. అంటే బుద్ధుడు చెప్పేది ఒక హయ్యర్ పవర్. ఏంటది? ఒక శక్తి ఉంది ఈ సృష్టిని నడిపే ఒక శక్తి ఒకటి ఉంది, అది ఏ టైంలో ఏ పని చేసుకెళ్లాలో చేసుకెళ్ళిపోతా ఉంటుంది. నువ్వెవడు నేను ఉంటే కదా మనం. అంటే ఇక్కడ రెండూ కరెక్టే. ఈశ్వరుడు కృష్ణుడు చెప్పింది కరెక్టే, బుద్ధుడు చెప్పింది కరెక్టే. నువ్వు లేవు అసలు, నువ్వు లేవు, డోయర్ లేడు అసలు ఇక్కడ. లేకపోయినా ఉన్నామని అనుకుంటున్నావు, ఉన్నామని అనుకుంటున్నావు కానీ నిజంగా లేవు అది అని బుద్ధుడు అది. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు అంటే నువ్వు ఉన్నామని అనుకుంటున్నావు కాబట్టి దాన్ని సరెండర్ చేయి. తీరా అనుకుంటున్నావు కదా ఉన్నామని అనుకుంటున్నావు, దాన్ని సరెండర్. ఇద్దరు చెప్పింది ఒకటే. అంటే ఒకడు డైరెక్ట్ గా చెప్పాడు, ఇంకోడు ఇండైరెక్ట్ గా చెప్పాడు. కానీ చెప్పింది ఇద్దరు చెప్పింది ఒకటి. బుద్ధుడు డైరెక్ట్ గా చెప్పాడు, కృష్ణుడు దాన్ని ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఇండైరెక్ట్ గా అంటే మన కోణంలో నుంచి కూడా చూసి చెప్పాడు. బుద్ధుడు ఆయన కోణంలో చెప్పేశాడు, కృష్ణుడు మన కోణంలో నుంచి కూడా చూసి చెప్పాడు. మన సబ్జెక్ట్ ని ఎలా చూస్తున్నాం, ఈవెంట్స్ ని ఎలా చూస్తున్నామని మన కోణంలో నుంచి కూడా చూసి చెప్పాడు. అంటే కొంచెం కిందకి దిగి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది ఒక శరణాగతి. అంటే శరణాగతి కంటే మించిన ప్రార్థన ఉందా? నువ్వు శరణాగతి చేస్తా అంటే ఈ వంకరదన్నాలు అది నీ ప్రార్థన. శరణాగతి కంటే మించిన ప్రార్థన ఉందా? శరణాగతికి మించిన ప్రార్థన లేదు. నువ్వు ఈశ్వరుడు యొక్క సంకల్పానికి లొంగి ఉంటే, ఈశ్వర సంకల్పానికి స్వాధీనమై ఉంటే అంతకు మించినప్పుడు అర్థం ఏముంది? ఇట్ ఈజ్ ఎ రియల్ ప్రేయర్. ఈ నోటి మాటల వల్ల దేవుడు మోసపోతాడా? అంటే కృష్ణుడు ఇండైరెక్ట్ గా చెప్పాడు, బుద్ధి డైరెక్ట్ గా చెప్పాడు. ఆ చెప్పటంలో ఎత్తిగళ్ళు ట్రాక్టర్ ఉన్నది, ఉన్నదో ఇద్దరు సమాధుడు. అంటే ట్రూత్ ఉన్నది, ట్రూత్ ఉన్నది, ఎవరు చెప్పినా దాని గురించి చెప్పాలి. మీకు అర్థమవుతుందా? ఆ చెప్పటంలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మహాత్ములు రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇప్పుడు చూడండి, మీకు రొంప వస్తాననుకోండి, నలుగురు డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి, ఆ నలుగురు డాక్టర్లు రొంప బిళ్ళలు రాసిస్తారు, కానీ ఒక బిళ్ళ రాసివ్వరు. నలుగురు డాక్టర్ల దగ్గరికి నలుగురు రొంప బిళ్ళలు రాసిస్తారు మీకు, కానీ ఒకే బిళ్ళ నలుగురు రాసేవారు. ఇదే అంతే, సబ్జెక్ట్ ఒకటే. ఆ చెప్పటంలో ఎవరు ఆ సత్యాన్ని ఎవరు ఎలా దర్శించారో ఆ దర్శించిన పద్ధతిలో వాళ్ళు చెప్తారు. అది కొంతమంది చూడండి కింద నుంచి పైకి వస్తారు, కొంతమంది పైనుంచి కిందకు వస్తారు. వీళ్ళ సలహా అడిగితే ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ సలహా అడిగితే ఒక రకంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ మంచి సలహా చెప్పినా ఆ చెప్పే పద్ధతిలో తేడా ఉంటుంది. ఇప్పుడు బుద్ధుడు చెప్పేది ఏంటంటే, రెండు ఉంటే దాంట్లో ఒకటి కలుపుతా, రెండోది ఉంటే ఏంది ఏం కలుపుతా ఉంటున్నాడు. ఇది అది ఉందనుకోండి, ఇందులోంచి అది కలపడం, అందులోంచి ఇది కలపడం, ఏదో చేయొచ్చు, ఏ విధంగా దానికి ఏం కలుపుతా మనం. కుందేటికి కొమ్ము ఉండదు, కుందేటి కొమ్ము లావుగా ఉంటుందా సన్నంగా ఉంటుందని మొదలు పెడితే చర్చ ఎలాగని. ఒక పిల్లలు లేని ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి పేరంటే ఆవిడేం చెబుతుంది? ఆవిడకి అసలు పిల్లలు లేరు, కానీ మీ అబ్బాయి పేరంటే ఇంకా ఆవిడేం చెబుతుంది? ఆవిడ అబ్బాయి ఉంటే కదా పేరు చెప్పడానికి. భగవంతుడు ఇంకో మాట చెప్పాడు గీతలో, అది బాగా మననం చేయండి. మరి ఆ బుద్ధుడు చెప్పే టీచింగ్ కూడా అంతా ఇంపర్సనల్. కృష్ణుడు చెప్పే టీచింగ్ లో పర్సనల్ ఉంటుంది. ఇంత పర్సనల్ ఎందుకు చెప్తాడంటే మనకు సపోర్ట్ కోసం. మనకి అది రెండు చెప్తాడు, నువ్వు ఉన్నావు నేను ఉన్నాను, పూర్వజన్మ నుంచే నేను ఓ చోట చెప్తాడు. ఇంకో చోట కృష్ణుడు ఏం చెబుతాడంటే, నువ్వు లేవు నేను లేను, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటే లేదు, లేనిదానికి ఉండటం అనేది. ఇది బుద్ధుడి టీచింగ్, ఇది కూడా గీతలో ఉంది. ఇది బుద్ధి టీచింగ్ గీతలో మీకు కనిపిస్తుంది. ఏది ఉన్నదేదో ఉండదు, లేనిదేదో లేదు, ఉన్నది లేదనుకున్నప్పుడు కూడా లేకుండా పోలేదు, లేనిది మీరు ఉందనుకున్నప్పుడు కూడా అది ఉండలేదు, అది ఉండదు, అది ఉండదు. మీరు పైనుంచి కిందకి లెక్కెట్టుకున్నా కింద నుంచి పైకి లెక్కెట్టుకున్నా ఇది నిశ్చయం, దిస్ ఈజ్ సత్యం అని చెప్పాడు. అది బుద్ధి టీచింగ్ ఫైనల్. బుద్ధి అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే ఇంపర్సనల్ లైఫ్. ఎందుకు దేనికోసం అన్నాడు బుద్ధిని పలాన, ఎందుకే ఒలకాడ అందరి శవాలను తీసుకెళ్ళకపోతుంది అందుక అక్కడే పడాలండి, పలానా వలకాళ్ళు ఆ శరీరం కప్పెట్టారని ఎందుక ఈ గొడవలు అన్నాం. బుద్ధుడు ఈ లోకంలోకి వచ్చి బయటికి వెళ్ళిపోయడం గుర్తు కూడా ఈ లోకానికి అక్కర్లేదు. మోస్ట్ ఇంపర్సనల్ లైఫ్. అది మాట్లాడేటప్పుడు కానీ నేను యాక్షన్లో కానీ ఇండివిజువల్ కనపడదు. అదే కనపడదు, ఇండివిజువల్ అది మనిషి, అక్కడ మనిషి కనపడ్డాం. అక్కడ మాట ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, కానీ అక్కడ మనిషి కనపడ్డాం. అది మీరు అడిగిన ప్రశ్నలు అనేది బుద్ధికి సమాధానం చెప్పడు. మీరు అవసరమైతే చెప్తే, లేదా మౌనంగా ఉంటాడంతే. మనల్ని ఎవరు బంధించడం లేదు, మన రూపము మన నామే మనల్ని బంధిస్తుంది. అందులోంచి విడుదల పొందాలని కూడా మనకు తెలియటం లేదు. ఎవ్రీ నేమ్ అండ్ ఫారం ఇస్ ద కాజ్ ఆఫ్ ట్రబుల్. ఆ రూపం మన రూపంలోంచి, మన రూప బుద్ధిలోంచి, మన నామ బుద్ధిలోంచి మీరు జపం చేయండి, పూజ చేయండి, అది విచారణ మార్గంలో, జ్ఞాన మార్గంలో, కర్మ మార్గంలో, ఏ మార్గంలో ప్రయాణం చేయండి, మన రూప బుద్ధిలోంచి, మన నామ బుద్ధిలోంచి విడుదల పొందటమే సాధన గమ్యం. ఆ వ్యక్తిగత ఆ వ్యక్తి భావంలోంచి దాటిన వాడికి డూసు డోన్స్ ఉండవు. ఇంకా ఆడి ఫ్రీడమ్ వచ్చేస్తున్నాడు. అది నీకు బాడీ బాగుండే ఉన్నంతకాలం భగవంతుడు చెప్పిన మాటలు మనం వినాలి. కర్ణుడు రథం చక్రం దిగిపోయినప్పుడు, కర్ణుడు చక్రం దిగిపోయింది, దిగిపోయినప్పుడు అర్జునుడు యుద్ధం ఆపు చేశాడు. మళ్ళీ ఆయన రథంలో, రథం మీదకి వచ్చాక యుద్ధం చేయొచ్చు అని కిందకి చక్రం ఎత్తుకుంటున్నాడు ఆయన. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఆయన చంపు అన్నాడు. ఏంటి ఇది చాలా మంది దేవుడు అనుకుంటున్నారు, ఇటువంటి మాటలు అర్జునుడికి ఈ సలహాలు ఏంటన్నాడు. నేను నిన్ను చంపంటే పొరపాట్లు చేస్తానని 1000 పొరపాట్లు చేశావు ఇటువంటి అని చెప్పాడు. ఎవరు కృష్ణుడు? నువ్వు ఏ పొరపాట్లు చేసావో ఆ పొరపాట్లే నీకు చావు తీసుకొస్తానని చెప్పాడు. కృష్ణుడికి నామక, కృష్ణుడు ఎవడో నామక. నువ్వు ఏ పొరపాట్లు చేసావో ఆ పొరపాట్ల వల్ల, ఆ పొరపాట్ల వల్ల నువ్వు చచ్చిపోతున్నావు. ఇప్పుడు నువ్వు చంపు అంటాడు వాడు. ఎవడు? కృష్ణుడు. కృష్ణుడు అంటే వాడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ చేశాడు. ఎవడు? కర్ణుడు. ఈ అర్జునుడు ఏం చేస్తున్నాడంటే, మనం ఈ టైంలో చంపితే మనకు పాపం వస్తుంది అనుకుంటున్నాడు. అది వ్యక్తిగతమైన నేను ఉన్నప్పుడు ఆ గర్షణ తప్పదు. ఇండివిజువల్ అయి ఫాల్స్ అయి బాడీ అంటే అర్జునుడు అంటే పలానా శరీరం నాది పలానా పేరేది అనుకుంటున్నాడు. ఆ గర్షణ తప్పదు. ఇంకా నాకు పాపం వస్తుందని వీడు అనుకుంటున్నాడు. ఆ పరిస్థితిలో చంపుతుంది ఎవరు? అడు నువ్వు చంపంటే చంపొచ్చు, ఆయన చంపొచ్చు, చంపు అని అంటాడు. అడిగి లోపల ఏంటి అనుమానం? ఆ పరిస్థితిలో చంపకూడదు, చంపితే పాపం వస్తాను. ఇక్కడ ఈస్తాడు ఎక్క అవును వచ్చాయని తెలుస్తాడు, గ్రహించాడు. ఎందుకు చంపుతారు? అది అర్జునాన్ని పాపాన్ని నేను భరిస్తాను అన్నాడు వాడు దేవుడు. అంటే బుడబొక్కలు మాట్లాడే నిజంగా భరించగలడు. మనం బుడబొక్కల మాటలు చెప్పేసి వెళ్ళిపోతాం. మనిషి దగ్గర మాట, మనిషి దగ్గర మాట. అర్జున, నువ్వు నీకు పాపం వస్తుందేమో అనే కదా వాళ్ళు చంపటం లేదు, నీ పాపాన్ని నేను భరిస్తా అన్నాడు. భరిస్తాడు, నూటికి నూరుపాయలు భరిస్తాడు. భగవంతుడు దేనికైనా సమర్థుడే. కాళ్ళు లేని వాడిని నడిపించగలడు, మాటలు రాని వాడిని మాట్లాడించగలడు, కళ్ళు లేని వాడికి చూపు తీసుకుని మోగవాడి చేత మాట్లాడించగలడు. అది బుడబొక్కల మాటలు కాదు, నీ పాపాన్ని నేను భరిస్తాను అంటాడు. మరి భరిస్తాడా? నిజంగా భరిస్తాడు. ఒకవేళ మనం అలా చెప్పినా మన దోషాలు మనం భరించలేకపోతున్నాం. ఇది అర్జునుడి దోషం, మనం ఎక్కడ భరిస్తాం? ఇప్పటికే కూర్చున్న వాళ్ళు లేవలేకపోతున్నాం. అర్జునుడి దోషాలు మనం భరించగలం. నీ పాపాన్ని నేను భరిస్తాను చంపు అన్నాడు వాడు దేవుడు. నిజంగా భరిస్తాడు. ఏం చెప్ప, భరించడానికి తగిన సమర్థుడు కాబట్టి. అది ఎక్కడ మన ఆ నోట, మన మాట, ఆ మాట మనం చేతి చెల్లదు. ఏం చేత మనం చెప్పొచ్చు, కృష్ణుడు చెప్పిన మాట చెల్లదు. ఏం చేత భరించలేము పాప అన్నాడు. కృష్ణుడు చెప్పడం మనం చెప్పేయచ్చాం, పుస్తకం ఉంది కదా అక్కడ చదివేసి మనం చెప్పేయచ్చాం, కానీ మనం భరించలేము. ఒకవేళ నోటితో చెప్పేసినా నీ పాపాన్ని నేను భరిస్తాను, భరించలేము. వీ కానాట్ బేర్ ఇట్. వాడు కృష్ణుడు. అంటే నీకు ఎందుకు చెప్తున్నానంటే, అది ఈశ్వరుడు అనేవాడు సర్వసమర్థుడు, చాలా బలీయుడైన వాడు. అంటే ఆయనకి ఏది అసాధ్యం లేదని అర్థమైతే మనం శరణాగతి చేయగలం. అది లేదు, శరణాగతి చేయగలం. ఆయన మనకంటే తక్కువ వాడనుకుంటే మనమే శరణాగతి చేస్తాం. ఇప్పుడు ఇంతకీ ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే, ఆయన ఉన్నాడు మనం లేవం, ఆయన ఉన్నాడు మనం ఏమనుకుంటున్నామంటే, నోరుతోడు ఎలా మాట్లాడినా మనం ఉన్నాం ఆయన లేడు అనుకుంటున్నాం. మనం ఉన్నాం అండ్ అది నోటితోటి ఏదో చెప్పొచ్చు ఆయన ఉన్నాడని. కానీ ఆయన మనం ఉన్నాం ఆయన లేడని మనం అనుకుంటున్నాం. చివరిలో కొంతమందిని అన్నాడు యేసుక్రీస్తు, మీరందరూ విశ్వాసహీనుడు అన్నాడు. దేవుడు ఉన్నాడని మీరు చెబుతున్నారు, కానీ మీరు చాలా మంది విశ్వాసహీనులు. దేవుడు ఉన్నాడని చెప్పి వాళ్ళకి 10 రూపాయలు లంచం ఇస్తే ఇంకో గంటలో దేవుడు లేడని చెప్పడానికి కూడా సమర్థం లేదు. 10 రూపాయలు వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వకనే జనం అటువంటి వాళ్ళని చెప్పడానికి యేసుక్రీస్తు అన్నాడు, మీరందరూ విశ్వాసహీనులు, మీరు దేవుడు లేడని మీ చేసి చెప్పించడానికి ఈ పెద్ద యజ్ఞాలు చేయక 10 రూపాయలు మీ జేబులో పడేస్తే సార్ లేదని కూడా చెప్తారు. మీరందరూ విశ్వాసహీనులు. అయితే మిగతా విషయాలు మనకి దేవగతమైన నేను ఉంది కదా, అది ఉన్నంతకాలం ఈ చర్చి మాట ఎలా ఉన్నా, కలెక్టర్ గారి ప్రశ్న ఎలా ఉన్నా, ఆ దేవుడు ఏ పని అయితే చేయమన్నాడో చేసుకుంటూ వద్దని పని మానేస్తూ వెళ్ళిపోతాం, తర్కం వద్దు. అలా అయితే ఒడ్డుకు వచ్చేస్తాం, బాగుపడతాం. అది ఇంకా నన్ను మర్చిపోండి, కలెక్టర్ గారి ప్రశ్న మర్చిపోండి, ఏదో కానీ చివరికి జరిగింది అది. ఇప్పుడు మన స్థాయి ఏంటంటే ఆయన చెప్పినట్టు వింటాం, ఆయన చేయమని పని చేయటం, వద్దని పని ఎందుకు వద్దంటున్నామని అడగకుండా మానేయటం అంతే. ఆ రకంగా అయితే ఒడ్డుకు వచ్చేస్తాం, అదే శరణాగతి. డూసు డోంట్స్ అయ్యి అయ్యంటే డూసు డోంట్స్, ఆ రెండు గుర్తుకుంటే సరిపోతుంది. తర్వాత సాధన అంటే ఇదే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మన రూపబుద్ధిలోంచి మన నామబుద్ధిలోంచి బయటికి రావటమే సాధన. ఈ కర్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో కూడా, భక్తి మార్గంలో ఏం చేస్తున్నామంటే, ఆ మార్గాల్లో ప్రయాణం చేస్తామని చెప్పుకుంటూ రూపబుద్ధిని, నామబుద్ధిని బలపరిచేసుకుంటున్నాం. రూపబుద్ధిని బలపరిచేసుకుంటున్నాం. తర్వాత వాళ్ళు ఎంత ఉత్తములు అంటే వాళ్ళు బుద్ధుడు చివరి భోజనం ఎక్కడో మాంసం కోర తిని చచ్చిపోయాడు. బుద్ధుడికి ఎవడో మాంసం చివరి భోజనం మాంసం కూర పెట్టారా, మాంసం సరిగ్గా ఉడకలేదు, ఆ వండి వాళ్ళు సరిగ్గా వండలేదు, పచ్చి పచ్చిగా ఉంది తిన్నాడు. తర్వాత మోషన్స్ పట్టుకున్నాయి, అప్పుడేమి షెలైన్లు ఏమి లేవు, ఆ మోషన్స్ కంట్రోల్ అవ్వలేదు. వాడు నా శరీరం సరిపోతుందని ఆయన శరీరం ఉండదని ఆయనకు తెలుసు. అంటే వాళ్ళు ఎంత ఉత్తమంలో చూడండి, మీరు చెప్పేది ఆనంద్ అన్నాడు, ఇలా చెయ్యిపోయాడు. బుద్ధుడు ఎక్కడైతే మాంసం తిన్నాడో వాడి పేరు నీకు నాకు తెప్పించి ఎవడికి తెలియదు. మనకు అన్నం పెట్టాడు కదా మాంసం కొడవేసి, వాడి పేరు నీకు నాకు తెప్పించి ఎవడైతే మనకు అన్నం పెట్టాడో వాడి పేరు నీకు నాకు తెప్పించి ఎవరికి తెలియదు. నా శరీరం పోయిన తర్వాత వాడి పేరును ఎక్కడా తెలియపరచడానికి వీలు లేదు. ఎందుచేతంటే వాడు ప్రేమగా పెట్టాడు, మనకు మాంసమే పెట్టాడు కానీ ప్రేమగా పెట్టాడు. అక్కడ మనం చచ్చిపోవాలని పెట్టలేదు, ప్రేమగా పెట్టాడు కాబట్టి ఆ ప్రేమను దృష్టిలో పెట్టుకుని ఆ పలానా వాడు మాంసం కూర పెట్టాడు, బుద్ధుని చంపేశాడని ఆడికి చెడ్డ రాకూడదు. ఎవడికి? ఆ మాంసం కూర పెట్టిన వాడికి. ఆడు మంచి ఉద్దేశమే పెట్టాడు కానీ మన శరీరం చనిపోతుంటే ఆడేం చేస్తాడు? వాడు మంచివాడే, ప్రేమ మీదే మనకు పెట్టాడు. వాడి పేరు ఎవరికి తెలియటానికి లేదు. వాడి పేరు తెలిస్తే ఈ బుద్ధుడి చరిత్రలో వేసి ఆయన చెడతారు. ఏదో బుద్ధుడిని ఆడే చంపేశాడు, మాంసం పెట్టి ఆడికి చెడ్డ ఎందుకు తీసుకురావాలి మనం? అంచేది నీకు నాకు తెలియదు కాబట్టి లోకానికి వాడి పేరు ఎన్నడూ తెలియని వద్దనని. ఇప్పుడు కూడా అన్నం పెట్టి ఆడికి మాంసం ఎవడు పెట్టాడు, ఇప్పుడు కూడా ఎవడికి తెలియదు వాడి బుద్ధుడు. ఇప్పుడు మీకు బుద్ధి అంటే అర్థమవుతుంది. ఆయన ఎక్కడ అందుకున్నా మనం ఎక్కడ ఆయన ఎక్కడ పట్టుకోగలం? వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మనం పాతాళ లోకంలో మనం ఎక్కడ అంతారు వాళ్ళు మనకి. అక్కడ లోపల భావన వాళ్ళకి, లోపల భావన కావాలి అంతే. నువ్వేదో మాట్లాడావంటే మాట కదా వాళ్ళకి కావాల్సింది. ఆ మాట ఏ ప్రేరణ వల్ల నువ్వు మాట్లాడావు? నువ్వేదో చేతితోడు పని చేసావు, అక్కడ పని కాదు. ఏ ప్రేరణ వల్ల నువ్వు చేతితోడు ఆ పని చేసావు? ఆ లోపల ఇన్నర్ సైడ్ కావాలా? అది బయట చూడని వాళ్ళు ప్రతిదీ ఇన్నర్ సైడే చూస్తారు. మనం బాగుపడవలసింది లోపల కదా. ఎందుకు నాలుగు బిందిలు నీళ్లు తోడేసుకుంటే, నాలుగు బిందిలు నీళ్లు పెట్టి చునిపిండి పెట్టి కడిగేస్తే మన చర్మం శుచి వచ్చేస్తుంది? అలా కాదు కదా, లోపల శుచి రావాలి కదా. అలా మన దేహానికి శుచి మన చేతిలో ఉంది. చునిపిండి పెట్టి కడిగేస్తే, సబ్బులు పెట్టి కడిగేస్తే, ఏదో పౌడర్ రాసేస్తే ఏదో అంతే, అలా లోపల శుచి ఉండాలి కదా. అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు లోపల ఎలా ఉన్నావని. ఆ మధ్య నేను ఎవరి దగ్గర అన్నాను, ఈ అమ్మాయి చాలా బాగుందన్నాను. నాకు కలర్ కూడా ఎరిపే, ఈ అమ్మాయి చాలా బాగుందంటే నా పక్కన ఉన్నాడు, ఎర్రటి చేరు అన్నాడు. ఎర్రగా అన్నమాట నిజమండి, ఎర్రగా అన్నమాట నిజమే, కానీ లోపల తేలు ఉంది, ఎర్రటి తేలు, ఎర్రటి తేలు. లోపలేమో మామూలుగా ఈ తోలు తోలు ఎర్రగానే ఉంది, తోలు లోపల ఉన్నది ఏంటది? తేరు వేసేస్తుంది, ఎప్పుడు కలిసేస్తుంది. నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఫిజిక్స్ వచ్చి వచ్చి కూర్చున్నా నా దగ్గర. ఆయన ఫిజిక్స్ ప్రొఫెసర్ బాగా చదువుకున్నాను. ఆయన వచ్చి జనం అందరూ వెళ్ళిపోయాక నా దగ్గర ఏం చెప్పానంటే, ఏమన్నా నా పిల్లలు నన్ను ఇచ్చిపెట్టేస్తానంటే ఏం చేయమంటారు నాన్నగారు? పోనీ పోతే పొమ్మను వాళ్ళ ఇచ్చిపెట్టేస్తానంటే నా పిల్లలు ఉంటున్నాడు ఇష్టం ఎర్రగా ఉంటుంది అంటున్నాడు. పోతే బొమ్మను ఎన్నాళ్ళని బతిమాలు పెట్టుకుంటా, మీకు ఇంగ్లాండ్లో అలవాటే కదా, రెండో పెళ్లి చేసుకోవడం పెద్ద అలవాటు ఇంగ్లాండ్లో అమెరికాలో. పైగా వాళ్ళకి తప్పు కాదు, వాళ్ళకి అలవాటే. అది వదిలేస్తానంటాననుకోండి, అది నాకే దాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేదు, కానీ ఎర్రగా బుర్రగా ఉంటుందని చెబుతున్నాడు. ఎవడు ఫీక్స్ చేస్తాడు? తర్వాత ఏదో ఇంకో రెండేళ్ళు కాలక్షేపం అయిపోయింది. తర్వాత ఇంగ్లాండ్ ఇక్కడికి అడిగినట్టు కూడా వచ్చే తర్వాత తెలియపరిచాడు. నాన్నగారితో చెప్పండి, నా పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోయిందని. నేను ఇచ్చిపెట్టామని చెప్పాను. పైగా ఏమన్నాడంటే, నన్ను బెదిరించేసి నా జీతం డబ్బులన్నీ తినేస్తానని చెప్పాడు పాపం. నన్ను బెదిరించేస్తానని నా జీతం అంతా లాగేస్తాంది, లాగేసి అది అమ్మకు కొంత పంపేస్తుంది, ఇలా ఎంతకాలం ఉంటే ఉదయం అని చెప్పాను. ఉదయం మన ఇండియా వాళ్ళకైతే అలా చెప్పలేండి. అంటే అది ఇంగ్లాండ్ అసలు వాళ్ళ పద్ధతులు వేరు. మన ఇండియా వాళ్ళకైతే ఎలా ఎందుకు చెప్తాను, వాళ్ళ పద్ధతులు వేరు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. తర్వాత ఇక్కడికి తిరువన్నమలో వైట్ పీపుల్ వస్తూ ఉంటారు కదా, ఇలా చెప్పండి, నా నాన్నగారితో చెప్పండి, నా పిల్లలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని ఇంత సుఖపడదామని చెప్పండి. మనం చెప్పండి, యేసుక్రీస్తు ఏమని చెప్పాడంటే, మీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండటం మంచిదే యేసుక్రీస్తు చెప్పింది, కానీ పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండలేకపోతే మటు పెళ్లిళ్ళు చేసుకోండి అని చెప్పాడు. ఇట్ ఈజ్ బెటర్ టు మ్యారీ దాన్ టు బర్నింగ్. ఇట్ ఈజ్ బెటర్ టు మ్యారీ దాన్ టు బర్న్. మీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండగలిగితే సాధనకు మంచిదే, కానీ పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండి పెళ్లి చేసుకోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ టూ మచ్ అబౌట్ ఇట్ డూ ఇట్ అని. అస్తమాని పెళ్లిళ్ళు గురించి ఆలోచించేటప్పుడు పెళ్లి చేసుకోండి అని చెప్పాడు ఎవరు, యేసుక్రీస్తు. ఇట్ ఈజ్ బెటర్ టు మ్యారీ, పెళ్లి చేసుకోకుండా మనస్సుని శరీరాన్ని కాల్చుకోవడం కంటే పెళ్లి చేసుకోండి అని చెప్పాడు. ఇట్ ఈజ్ బెటర్ టు మ్యారీ దాన్ టు బర్న్. అమెరికా ఇంగ్లాండ్ అవి మామూలుగా అల్బర్ట్ ఐన్స్టీన్ అని పిల్లం వదిలేసింది. ఫిజిక్స్ లో మ్యాథమెటిక్స్ లో అంటే మేధావు లేడు ఎవడు, పిల్లం ఐన్స్టీన్ అంతరవా అని పిల్లం వదిలేస్తే చాలా మంచివాడు ఎవరు. ఆ పిల్లం వదిలేయటం నోబెల్ ప్రైజ్ రెండు ఒక దగ్గర వచ్చేసింది. అప్పుడు ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే, నా మీద నీ కోపం ఉండొచ్చు, నీ మీద నాకు కోపం లేదు, నా నోబెల్ ప్రైజ్లో నోబెల్ ప్రైజ్ కంటే కొన్ని కోట్లు వస్తుంది, అందులో సగం నీకు ఇచ్చేస్తాను పట్టిపోమని చెప్పాడు. సగం డబ్బులు ఇచ్చేస్తాను పట్టిపో, కానీ ఏ రైల్వే స్టేషన్లో కానీ ఏ బస్ స్టాండ్లో కానీ ట్రావెలింగ్లో కానీ ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడు, నువ్వు విరోధంగా ఉండక్కర్లేదు. నేను నీతో మాట్లాడతాను, నువ్వు నాతో మాట్లాడతాను, విడిపోయామని విరోధంగా ఉండక్కర్లేదు అని ఆ సగం డబ్బు ఇచ్చి పంపేశాడు. ఎప్పుడైనా కనిపిస్తే మాట్లాడు, హల్వారి నువ్వు నన్ను విడిచిపెట్టేసినా పర్లేదు, నువ్వు సుఖంగా ఉండాలి. అది వాళ్ళు బాయ్ అవాళ్ళు పుడిసే వాళ్ళు ఎవరు, ఐన్స్టీన్. అదోసారి మీకు చదివి చూపిస్తానని, ఆయన గొప్ప సైంటిస్ట్ కానీ హ్యూమన్ సైడ్ చాలా గ్రేట్. అదంతా వదిలేదు, లెక్కలో తెలియనాడు, ఫిజిక్స్ లో అంటే యాజ్ ఏ మ్యాన్గా ఎంత బుద్ధిమంతుడైన, అంటే ఆ లెక్కలు కూడా ఫిజిక్స్ కూడా వదిలేదు, ఒక మనిషిగా ఎంత బుద్ధిమంతుడిగా ఉంటాడు. హ్యూమన్ సైడ్ ఆఫ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆ కోణాలు కూడా చూడాలి. ఆ లెక్కలు కూడా ఫిజిక్స్ కూడా వదిలేయండి, కానీ హ్యూమన్ సైడ్ ఆఫ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అది కూడా చూడాలి. అది కలెక్టర్ గారి ప్రశ్నకు సమాధానం అయిపోయింది. అది లెక్కల్లో తెలియనివాడు, ఇది ఇంగ్లీష్ లో తెలియనివాడు, అలా మనిషిని కొలవకూడదు. మనిషిని మనిషిగా తీసుకుని కొలవాలి, మనిషిని మనిషిగా కొలవాలి. కానీ సబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ కూడా అక్కర్లేదు మనకి, మనిషిని మనిషిగా తీసుకోవాలి. ఏ మ్యాన్స్ వాల్యూ డజ్ నాట్ డిపెండ్ ఆన్ వాట్ హీ లెరన్స్ ఆర్ హిజ్ పొజిషన్, బట్ వాట్ హీ ఈజ్, ఆ ఇన్నర్ సైడ్ ఎలా ఉన్నాడు. అదే మనిషి ఇన్నర్ సైడ్ లోపల భాగం ఎలా ఉండను. సరెండర్, ఆ సరెండర్ కొంచెం కొంచెం చేయగలం మనం, ఒకేసారి కంప్లీట్ గా చేయడం, ఏదో కొంచెం కొంచెం, ఏదో మధ్యగణంలో పచ్చడి నంచుకున్నట్టు ఏదో కొంచెం 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 నేర్చుకుందాం. అలా ఒకేసారి మొత్తానికి సరెండర్ అవ్వలేం, ఒకేసారి సరెండర్ అయిపోతే శుభం భయం వేస్తుంది. ఒకేసారి సరెండర్ అయిపోతే మనం ఏమైపోతామని భయం వేస్తుంది కదా ఆడకనే. ఇప్పుడు ఒకేసారి దేవుడికి ఇచ్చేయండి, నీ మనసును దేవుడికి ఇచ్చేయండి, వీళ్ళకి భయాలే కదా. అంటే కొంచెం కొంచెం నేర్చుకోవాలి మనం, బిట్టు బిట్ అనమాట, కొంచెం 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 నేర్చుకోవాలి. నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సరెండర్ అయిపోయావు అనుకో, ఇంకా నీ దగ్గర శేషం లేదనుకో, పైసా వాటా నీకు లేదనుకో, నీకు పైసా వాటా కూడా నీకు లేదు. కొంతమంది బిజినెస్లో ఏం చేస్తారంటే, మీరు చేసుకోండి మాకు ఒక 5 పైసలు వాటా ఇవ్వండి అంటారు, లేదా 10 పైసలు మీరే చేసుకోండి వ్యాపారం, వచ్చిన లాభంలో మాకు 10 పైసలు ఇవ్వండి, 15 పైసలు ఇవ్వండి అని చెప్తారు. ఇది శరణాగతిలో ఇంకా నెగర్చకూడదు, లేదు శరణాగతి.